నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః నమఃపంకజనాభాయ నమఃపంకజమాలినే నమఃపంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపిక కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చదువుతున్నది శ్రీమద్ భాగవతం పదో స్కందం 11వ అధ్యాయం 28వ శ్లోకం. వనం వృందావనం నామ వసవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. వనం బృందావనం నామ వసవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. వనం వృందావనం నామ వసవ్యం నవకాననం గోప గోపీ గవాం సేవ్యం పుణ్యాద్రి తృణవీరుధం. వనం వేరొక అరణ్యము, బృందావనం నామ బృందావనమను పేరు కలిగినది. వసవ్యం గోవులు మున్నగు పశువులను పోషించుటకు అనువైన స్థానము. నవకాననం పెక్కు నవీన వనములు అచ్చుట ఉన్నవి. గోపగోపీ గవాం గోపగోపీ గణములకు గోవులకు సేవ్యం అత్యంత ఉపయుక్తమగు స్థానము. పుణ్యాద్రి అచ్చట చక్కటి పర్వతములు ఉన్నవి. తృణ మొక్కలు వీరుధం లతలు. భావము భాష్యము చెప్పినది భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జయ శ్రీల ప్రభుపాద. నందేశ్వర మహావనములకు నడుమ బృందావనమును ప్రదేశము ఉన్నది. గోవులు మునకు పశువుల కొరకు కావలసినటువంటి తృణ లత గుల్మములను కూడియుండచేత ఆ స్థానము నివాసమునకు మిక్కిలి ఉపయుక్తమైనది. చక్కని ఉద్యానవనములను ఎత్తైన పర్వతములను కలిగి ఉన్న ఆ ప్రదేశము గోప గోపీగణములకు మన పశువులకు సుఖకారముగా ఉండగలదు. భాష్యము బృందావనము నందేశ్వర మహావనములకు నడుమ ఉన్నది. బృందావనము అనే గ్రామము నందేశ్వర మహావనములకు నడుమ ఉన్నది. తొలుత గోవులు గోపబాలురు అందరూ కూడా మహావనముకు వెళ్లియుండిరి. అయినను ఉపద్రవములు కొనసాగియుండెను. అందువలన వారు రెండు గ్రామముల నడుమున ఉన్నటువంటి బృందావనమును ఎంచుకుని అచ్చటకు వెళ్ళుటకు నిశ్చయించుకునిరి. మనం ఈ భాగవతంలో కృష్ణుడికి లీలలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ విధంగా కృష్ణకి లీలన్నీ కూడా చర్చిస్తూ మనము మొట్టమొదట కృష్ణుడికి లీలల్లో పోతన సంహారం చర్చించుకున్నాము. ఆ తర్వాత శకటాసుర వధ చర్చించుకున్నాము. ఆ తర్వాత తృణావత సంహారం. ఆ తర్వాత ఇంకా అగాసురుడు రాలేదు. తర్వాత వచ్చి ఇక ఏదైతే విశ్వరూపం ఉందో విశ్వరూపం చూసాము. ఆ తర్వాత దామోదర లీల, దామోదర లీల చర్చించాము. ఆ దామోదర లీల మధ్యలోనే పండ్లమ్ముకునేటువంటి ఒక అటవిక వనితని భగవంతుడు ఏ విధంగా ఉద్ధరించాడో చర్చించాము. ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈ అధ్యాయం ఏమిటంటే శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలు, కృష్ణుడు ఏ బాల్యలీలు చేశాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో ఇచ్చారు. భగవంతుడు అనేక రకాలైనటువంటి బాల్యలీలలు చేశాడు. చాలా చాలా విస్తారమైనటువంటి బాల్యలీలలు అన్నమాట. ఆ బాల్యలీలన్నీ కూడా మనం ఆచార్యుల దగ్గర నుంచి లేదా మన పెద్ద సన్యాసుల దగ్గర నుంచి విన్నప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి అనేకమైన బాల్యలీలలు చెబుతారు. ఆ బాల్యలీలలో కొన్ని లీలలు ఏమిటంటే కృష్ణుడు బృందావనంలో ఉన్నటువంటి గోపబాలుని గోపికల్ని అందరినీ కూడా యశోదమాతను ఎంత సంతోషపెట్టేవాడు అంటే మనము దామోదర అష్టకంలో పాడుతూ ఉంటాం. ఇతి దృక్స్వలీలాభిరానందకుండే స్వఘోషం నిమజ్జంత మాఖ్యపయంతం తదీయే సితగ్నేషు భక్తైర్జితత్వం పున ప్రేమతస్తం శతావృత్తి వందే. ఈ శ్లోకం నుంచి ఏమర్థమవుతుందంటే కృష్ణుడు అనేక రకాలైనటువంటి బాల్యలీలలు చేస్తూ బృందావన వాసులందరినీ కూడా ఆనందపు కుండాలలో ముంచెత్తుతున్నాడు అన్నమాట. ఆనంద కుండే, ఆనంద కుండాలలో ముంచెత్తుతూ ఏం తెలియజేస్తున్నాడంటే ప్రేమభక్తి కలిగినటువంటి భక్తులకే నేను వశమవుతాను, ఎవరైతే నా పట్ల అత్యంత భక్తిని ప్రేమను ప్రదర్శిస్తారో వాళ్ళకి నేను వశమవుతాను అనేటువంటి భగవంతుని యొక్క ప్రేమ స్థాయిని ఆ శ్లోకంలో భగవంతుడు తెలియజేస్తున్నాడు. కృష్ణుడు బృందావనంలో అనేకమైన లీలలు చేస్తూ ఉండేవాడు అనమాట. ఒక్కొక్కసారి ఏం చేసేవాడంటే గోపికలందరూ కూడాను కృష్ణుడిని పిలిచి కూర్చోబెట్టి చిన్నపిల్లలతో మనం ఆటలాడుతూ ఉంటాం. ఆ విధంగా కృష్ణుని దగ్గర కూర్చోబెట్టి కన్నయ్య నీ ముక్క ఎక్కడ అని అడిగేవాళ్ళు. నా ముక్క ఇదిగా అని చెప్పి చూపించేవాడు. తర్వాత నీ తల ఎక్కడ అని చెప్పేసి అడిగాను, ఇక్కడ అని చెప్పి చూపించేవాడు. నీ కాళ్ళు ఎక్కడని, ఇక్కడ అని చెప్పి చూపించేవాడు. సరే ఇప్పుడు నువ్వు నీ కాళ్ళు చేతులు ఊపుతూ నాట్యం చేయాలి అనేసి అనేవాడు, చేస్తాననేవాడు. చక్కగా నాట్యం చేసేవాడు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి నీకు మిఠాయి ఇస్తాను, ఆమె చెప్పినట్టు కాకుండా నేను చెప్పినట్టు నాట్యం చేస్తే నీకు మిఠాయి ఇస్తాననేవాడు. వెంటనే కృష్ణుడు మిఠాయి కోసం ఆశతో ఈ గోపికి చెప్పినట్లుగా నాట్యం చేసేవాడు. ఇట్లా ఎన్నో లీలలు చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. ఒక సందర్భంలో కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వెన్న దొంగతనం చేస్తూని పక్కకు వస్తూ ఉంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్తంభం ఉంటుందన్నమాట. ఆ స్తంభానికి అద్దాలు ఉంటాయి. ఈయన పక్క తిరిగి చూడగానే తన రూపాన్ని తానే చూసుకుంటాడు. తన రూపాన్ని తానే చూసుకుని ఇంకొక వ్యక్తి ఎవరు నన్ను చూడ్డాకు వచ్చాడేమని చెప్పేసి అనుకుని కృష్ణుడు వెన దొంగతనం చేసే కంగారులో ఉన్నాడు కాబట్టి భయపడిపోయేసి అద్దంలో తన రూపాన్ని తానే చూసుకుని దయచేసి ఎవరికి చెప్పొద్దు నేను వెన్న దొంగతనం చేసినట్టు, నీకు కూడా వెన్నలో భాగం వాటా ఇస్తాను ఎవరికి చెప్పొద్దు అని బతిలాడుతున్నాడు అనమాట. బతిలాడితే దీనికి ఆశ్చర్యం, ఆయన కూడా తినని బతిలాడుతున్నాడు. ఇదేమిటి ఆశ్చర్యం అని చెప్పేసి మళ్ళీ బతిలాడుతున్నాడు. దయచేసి ఎవరికి చెప్పొద్దు నేను వెన్న దొంగతనం చేసినట్లు అనేసి బతిలాడుతున్నాడు తన యొక్క ప్రతిబింబాన్ని. ఈ అరుపులు ఎప్పుడైతే వినిపించాయో, ఎప్పుడైతే ఆ పక్కింట్లో ఉన్నటువంటి గోపికలు ఎవరిది అరుపులు వినపడుతున్నాయి, వాళ్ళ కృష్ణుడి గొంతు బాగా నోటాడు. కృష్ణుడి యొక్క గొంతు వాళ్ళకి బాగా దగ్గరది కాబట్టి చాలా చిరపరిచయం కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు పట్టుకునేస్తారు. ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే కృష్ణుడు నిద్రపోతూ ఉంటాడు. ఇవన్నీ బాల్యలీలలు అనమాట. కృష్ణుడు నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రలోనే ఆయన శివ వచ్చావా రా పక్కన కూర్చో నా ఎడం పక్కన కూర్చో, ఆ బ్రహ్మ ఎప్పుడొచ్చావు బాగా సృష్టి కార్యం బాగా జరుగుతుందా కుడి పక్కన కూర్చో, కార్తికేయ దేవతలందరూ కూడా బాగా చూసుకుంటున్నావా, ఆ ఇంద్ర ఎట్లా ఉన్నావు కుశలంగానే ఉన్నావా, యశోదమ్మ ఒలికిపడి లేచేది, ఏమైనా దెయ్యం కానీ భూతం కానీ పట్టుకుని పీడకెళ్ళి నేను వచ్చినా ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తట్టి లేపి, హే ఏమిట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటే, ఏం లేదమ్మా అని. వెంటనే యశోదమ్మ కృష్ణుడి దగ్గర తీసుకుని హేసి, నారాయణుడు మా కృష్ణుని సర్వదా రక్షించుగాక అని చెప్పేసి ప్రార్థనలు చేసి ఆ విధంగా కృష్ణుణ్ణి కాపాడుకోవడానికి ఆమె స్తుతించేదన్నమాట. అయితే భగవంతుడు ఇన్ని బాలలీలు చేస్తున్నాడు, ఈ బాలలీలలో ఆయన ఎంత మాత్రం కూడాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తాను భగవంతుడిగా చూపించుకోవడం లేదు. బృందావనం మొత్తం మీద భగవంతుడు ఎవరు చెప్పండి? భగవంతుడు ఎవరు? కృష్ణుడు కాదు, నారాయణుడు భగవంతుడు. నారాయణుడు భగవంతుడు బృందావనానికి భగవంతుడు ఎవరు? నారాయణుడు, కృష్ణుడు కాదు. అది ఎట్లా అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇంకొక లీల ఏమవుతుందంటే, యశోదమ్మ కృష్ణుడికి రామాయణం చెప్తూ ఉంటుంది. పూర్వంలో రాముడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు, ఆహా, తర్వాత సీతాదేవి రాముడు ఇద్దరు కూడా కళ్యాణం అయిన తర్వాత ఇద్దరు వనవాసానికి వెళ్లారు. ఆహా, ఆ తర్వాత వనవాసంలో రావణాసుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుడు వచ్చి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే వెంటనే కృష్ణుడు, లక్ష్మణ విల్లెక్కడా, లక్ష్మణ విల్లెక్కడా అని అరుస్తున్నాడు. ఒరే నీకేమైందిరా, కథ చెప్తుంటే అకస్మాత్తుగా అరుస్తున్నావు అని చెప్పేసి యశోదమాత అడిగించింది. సీతని ఎత్తుకుపోతున్నాడు రావణాసుడు, అందుకనే విల్లుదమ్మని లక్ష్మణ్ని పిలుస్తున్నాను నేను. నువ్వు రాముడు కాదు, ఇప్పుడు సీత ఇక్కడ లేదు, రావణాసుడు లేడు, బాణం కూడా ఇక్కడ లేదులే, పడుకోపో అని చెప్పేసి తీసుకెళ్లిపోయింది అనమాట. ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే, కృష్ణుడు ఎంత చెప్పినా నిద్రపోడు అనమాట. నిద్రపోతే ఏమి, నేను ఇంకా నిద్రపోలేదంటే నిద్రే నా దగ్గరికి రాలేదు, నాకేమీ నిద్రపోవడానికి సిద్ధమే, నేను అదే నా దగ్గరికి రాలేదు అంటాడు. సరే అది నీ దగ్గరికి రాలేకపోతే నేను కథ చెప్తాను, ఆ కథ చెప్తే నీకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటే సరే చెప్పు అంటాడు. అప్పుడు యశోదమాత కృష్ణుని కూర్చోబెట్టి నరసింహస్వామి పాస్టైం చెప్తుంది అనమాట. నరసింహస్వామి లీలని చెప్పుకుంటూ వస్తుంది. ఎట్లా నరసింహస్వామి స్తంభంలోంచి బయటకు ఉద్భవించాడు, ఎంత భీకర రూపంతో ఉన్నాడు అనేసి నరసింహస్వామిని గురించి చెప్తుంటే కృష్ణుడు చిరునవ్వుతూ వింటూ ఉన్నాడు అనమాట. వింటూ తన యొక్క లీలను తానే వింటూ ఎంతో ఆనందిస్తున్నాడు. ఒక రోజున కృష్ణుడు గోవులను కాసుకుని గోవర్ధన పర్వతానికి వెళ్తూ ఉంటే, ఆ గోవర్ధన పర్వతానికి వెళ్తున్నప్పుడు యశోదమాత పిలిచి చెప్పుద్ది, నాకు దూరంగా వెళ్ళిపోతున్నావు కదా, అక్కడ అడవుల్లో ఏమన్నా భయంకరమైన క్రూర మృగాలు కాని ఏమన్నా పులులు సింహాలు ఇటువంటి ఏమన్నా వచ్చినాయి అనుకో, నేనుంటే నేను కాపాడేదాన్ని, నేను లేను కదా, మరి అక్కడ ఉంటే ఎవరిని నేను కాపాడతారు? అప్పుడు నువ్వేం చేయాలంటే వెంటనే ఆకాశంలోకి చూసి చేతులెత్తి దండం పెట్టుకుని, హే నారాయణ జగద్ రక్షక సర్వలోక రక్షక, ఈ క్రూరముఖాలన్నీ కూడా నన్ను చుట్టుముట్టాయి, నన్ను కాపాడని చెప్పేసి నువ్వు నారాయణ ప్రార్థించు, నారాయణ నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు అని అంటే, కృష్ణుడు వచ్చే నవ్వుని పంటి బిగువును ఆపుకొని, అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి తల్లిని శాంతపరిచేవాడు అనమాట. ఇట్లా ఎన్నో లీలలు బాలీలీలలు. ఈ లీలల్లో మనకి ఇప్పుడు ఈ అధ్యాయం ఎక్కడికి వచ్చామంటే, మనము ఈ వృక్ష జండ వృక్షాల ఉదాహరణ అయిపోయింది. ఇంకా తర్వాత మొత్తం బృందావనంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడాను, మనకు కూడా పల్లెల్లో ఏమవుతుంది, సాయంకాలం అయితే రాతి చప్టాలు ఉంటాయన్నమాట, మరి వృక్షానికో లేకపోతే రావి వృక్షానికో. ఆ రాతి చప్టాల దగ్గర కూర్చొని పెద్దవాళ్ళంతా ఏం చేస్తారు, ఊరిలో ఉన్నటువంటి క్షేమ సమాచారాల గురించి చర్చిస్తూ ఉంటారు. అలా ఒక రోజున నన్న మహారాజు మిగతా ఊర్లో ఉన్న పెద్దలందరూ కూర్చొని, ఏమిటి జరుగుతుంది అసలు ఈ గోకులానికి, ఏం జరుగుతుంది ఇప్పుడు, ఎక్కడున్నారు ఇప్పుడు దాకా, మనం ఎక్కడున్నాం, మనంతా గోకులంలో ఉన్నాం. ఈ గోకులంలో ఉండి వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు, ఎవరెవరు పెద్ద పెద్ద రాక్షసులంతా వస్తున్నారు, మన రామకృష్ణులు ఇద్దరిని కూడా అంటే బలరామకృష్ణులు ఇద్దరిని కూడాను ఏదో విధంగా హతమార్చాలని చూస్తున్నారు, ఎట్లయినా సరే ఈ ఉపద్రవం నుంచి మనం బయటపడాలి అని అంటే, అప్పుడు ఉపనందుడు అనేటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి పెద్ద ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏం చెప్తున్నాడంటే, ఆయన మనం చూస్తున్నాము మన కృష్ణుణ్ణి ఎవరో పెద్ద రాక్షసుడు హతమార్చాలని చూస్తున్నాడు, కానీ ఆ నారాయణుని యొక్క అనుగ్రహం వల్ల ప్రతిసారి కూడా మన కృష్ణుడు రక్షించబడుతున్నాడు. మొన్నటికి మొన్న అదేదో పోతున్న అనేటువంటి పెద్ద రాక్షసు వచ్చింది, నారాయణుని అనుగ్రహం చేత మన బాలుడికి ఏం కాలేదు. అంత తర్వాత అదేదో ఒక పెద్ద బండి, నారాయణుని అనుగ్రహం చేత మన బాలుడి మీద పడకుండా సురక్షితంగా మన బాలుడు బయట బతికి బయటపడ్డాడు. తర్వాత అకస్మాత్తుగా సుడిగాలి రాక్షసుడు వచ్చాడు, స్వామిని మన కృష్ణుని పైకి తీసుకెళ్లిపోయాడు. కానీ అతనికి ఏదో బండరాయి అడ్డమొచ్చు లేకపోతే ఏదో జరిగి చివరికి నారాయణ దగ్గర కటాక్షం వల్ల మన పిల్లవాడు సురక్షితంగా తిరిగి వచ్చేసాడు. నిన్నటికి నిన్న మన పిల్లవాడు మహావృక్షాల మధ్యలోకి వెళ్ళాడు, యమలాజన వృక్షాలు అనమాట. ఆ వృక్షాలు విరిగి నేల మీద పడిపోయాయి. అదృష్టం, నారాయణకి అనుగ్రహం, మన పిల్లవాడు మధ్యలో ఉన్నా కానీ మన పిల్లవాడికి ఏం కాలేదు. అవి కనుక పడింటే ఏమై ఉండేది మన కృష్ణుడి సంగతి? ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉపద్రవాలు వస్తూనే ఉన్నాయి. ఈ ప్రదేశంలో మనం ఉండడం ఎంతమాత్రం మంచిది కాదు. ఏదో నారాయణ అనుగ్రహంలో మనం బ్రతికిపోతున్నాం కానీ లేకపోతే ఏమిటి మన యొక్క కృష్ణ యొక్క బలరాముని యొక్క పరిస్థితి? కాబట్టి ఈ రోజున మనం ఇప్పటికిప్పుడే మీరు సరే అంటే మనం ఎక్కడికి వెళ్దాము? బృందావనంకి వెళ్దాము. మీరు సరే అంటే బృందావనంకి వెళ్దాం అని చెప్పేసి ఆయన ఉపనందుడు చెప్పాడు. ఇప్పుడు దాకా గోకుల్లో ఉన్నాము, ఇంకిప్పటి నుంచి బృందావనంలోకి వెళ్ళబోతున్నాం. బృందావనంలో కృష్ణుడు చేసిన లీలలన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం వినడం ద్వారా. ఈ రోజు శ్లోకం అదే అనమాట. ఇప్పుడు దాకా మనం బృందావనం గోకులంలోని లీలలన్నీ చెప్పుకున్నాము, ఈ రోజు మనం బృందావనానికి వెళ్తున్నాం అనమాట. వనం బృందావనం నామ, బృందావనం అనేటువంటి పేరు గల వనం ఒకటి ఉంది. అక్కడ పసవ్యం నవకాననం, మన యొక్క పశువులకి అన్నిటికీ కావలసినటువంటి అడవులు చాలా ఉన్నాయి. గోపగోపి గవాం సేవ్యం, అక్కడ మన యొక్క గోపగోపి గణాలకి గోవులకు కావలసినటువంటిది అన్ని కూడాను సేవ్యం, అది ఉపయుక్తమైనటువంటి స్థానం, బాగా ఉపయోగపడేటువంటి స్థానం. పుణ్యాద్రి, అక్కడ ఎంతో గొప్ప పుణ్యాద్రి అంటే మహోన్నతమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏమి చెప్పారు? గోవర్ధన గురించి చెప్పారు. పుణ్యాద్రి అంటే సర్వోన్నతమైన పర్వతం. వృందావనంలో సర్వోన్నతమైన పర్వతం ఏది? గోవర్ధన పర్వతం. ఆ గోవర్ధన పర్వతం గురించి కూడా ఈ శ్లోకంలో ఉంది. వృందావనం గురించి, గోవర్ధన పర్వతం గురించి. తృణ వీరుధం, తృణ అంటే గడ్డి, వీరుధం అంటే లత్తులు, అవన్నీ కూడా విస్తారంగా ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పారు. ఇక్కడ కృష్ణలీలలో మనం గమనిస్తే మనకెప్పుడు కూడా నారాయణుని యొక్క పేరు ప్రతిసారి కూడా వినపడుతూ ఉంటుంది. కృష్ణుడు రక్షింపబడిన ప్రతిసారి కూడా వృందావన వాసులందరూ కూడా నారాయణ నీకు కృప వల్ల మా కృష్ణుడు రక్షించబడ్డాడని చెప్తూ ఉంటారు. లేకపోతే కృష్ణుడు మా ఇంట్లో వెన్న దొంగతనం చేయడానికి రావాలని అనేసి అనుకున్నా కూడా నారాయణ శాలిగ్రామానికి గోపికలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ నారాయణ యొక్క రూపానికి ఈ కృష్ణుని యొక్క లీలలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే దీనికి సంబంధించి ఒక దివ్యమైనటువంటి లీల మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అదేమిటి అంటే సత్యయుగంలో ఒకసారి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని పిలిచి చెప్తాడు, నీవు భూలోకంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించు. ఎలా ప్రతిష్ఠిస్తావు అంటే నా విగ్రహానికి శంఖచక్ర గదాపద్మాలు చతుర్భుజాలు చక్కగా ఏర్పరిచి ఆ చతుర్భుజాల్లో శంఖచక్రాలు ధరింపజేసి కౌస్తుభమణిని వైజయంతిమాలను కాకుండా గజమణిమాలను వేసి, గజమణిమాల అంటే మన ఇంతమంది పెద్ద ప్రభు చెప్పారనమాట, ఒకసారి జగన్నాథ స్వామి ఒక వ్యాపారస్తుడు హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యాపారస్తుడు పొగరంచాలంటే ఏమడుగుతాడు? ఒక్కలో సున్నానికి బదులుగా గజమణి యొక్క పొడుము కావాలని అడుగుతాడు. గజమణి పొడుము ఎక్కడ దొరుకుతుంది? ఎన్ని గజాలను చంపితే నీకు దొరుకుతుంది. అది భగవంతుడు బ్రహ్మదేవునికి ఏమని చెప్తాడంటే అటువంటి గజమణి మాలను నాకు ఏర్పరిచి చక్కగా పట్టు పీతంబరాలు ధరింపజేసి ఆ విగ్రహాన్ని నువ్వు ప్రతిష్ఠించి పూజించు అని చెప్పి సత్యయుగంలో భగవంతుడు బ్రహ్మదేవునికి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మాలతో ఆ విగ్రహాన్ని ఒక దాన్ని తయారు చేసి ఆయన దానిని ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడే ఉండి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ విగ్రహానికి పూజలు చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన తపస్సు చేశాడు కాబట్టి ఆ ప్రాంతానికి బ్రహ్మగిరి అని చెప్పి పేరు వచ్చింది. ఆ బ్రహ్మగిరి అనేటువంటి ప్రాంతంలో భగవంతుడు చతుర్భుజ రూపంలో సత్యయుగం నాటి నుంచి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన అలానే గుప్తంగా ఉండిపోయాడు అనమాట. చాలా కాలం గుప్తంగా ఉండిపోయాడు. తర్వాత కొంతకాలానికి అంటే కలియుగం వచ్చేసిన తర్వాత జగన్నాథ్పురిలో, శ్రీక్షేత్ర జగన్నాథ్పురిలో జగన్నాథ స్వామి ప్రతిష్ఠించక అంటే జగన్నాథ స్వామి యొక్క మందిరానికి కట్టగా ఒక 200 సంవత్సరాల క్రితం ఈ విగ్రహాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం అని చెప్పొచ్చు. మరి జగన్నాథ్ పూరికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది, ఈ బ్రహ్మగిరి అనేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో చతుర్భుజ నారాయణుని యొక్క విగ్రహం బ్రహ్మదేవుని చేత ప్రతిష్ఠించబడింది, సత్యగు నుంచి వస్తుంది. దానిని ఎవరు కనుక్కున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విగ్రహం కనబడింది. అప్పుడు ఆ ఒరిస్సా రాజులు ఏం చేశారంటే, ఈ విగ్రహాన్ని మనం ఇక్కడ కనుక్కున్నాం కాబట్టి దీనికి మనం నిత్య పూజలు చేయాలి అని చెప్పేసి ఆ పూజలు చేయడానికి వాళ్ళకి ఆ సమయంలో అందుబాటులో ఎవరు దొరక్క ఏం చేశారు, దక్షిణ భారతదేశం నుంచి శ్రీ వైష్ణవుల్ని పిలిపించారనమాట. శ్రీ వైష్ణవుల్ని పిలిపించి, చతుర్భుజ నారాయణుడు కాబట్టి మీకు పూజ అంతా కూడా బాగా తెలుసుంటుంది కాబట్టి మీరు ఇక్కడ సేవించండి అని చెప్పేసి ఇక్కడ శ్రీ వైష్ణవుల్ని కుటుంబాలని బ్రాహ్మణ కుటుంబాలని పిలిపించి అక్కడ వాళ్ళకి నివాసం అంతా కూడా ఏర్పరిచి వాళ్ళకి భూములన్నీ కూడా ఇచ్చేసి అక్కడ వాళ్ళని పెట్టేసి అక్కడ పూజలు జరిగేటట్లుగా వదిలేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ శ్రీ వైష్ణవులు ఎవరు అంటే, వాళ్ళు రామానుచారి కన్నా ముందు జరిగింది. మరి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో రామానుచారి కన్నా ముందు ఎవరు ఉంది, ఆళ్వారులు ఉన్నారు. ఆ ఆళ్వారుల నుంచి సంప్రదాయం నుంచి వెళ్లారు ఈ బ్రాహ్మణులు అందరూ కూడా. ఈ బ్రాహ్మణులు అక్కడికి వెళ్లి అక్కడ ఈ చతుర్భుజ నారాయణునికి సేవలు చేస్తున్నారు. ఈ ఆళ్వారులే ఆ భగవంతుని సేవిస్తున్నారు కాబట్టి ఆ భగవంతునికి ఏమైనా పేరు వచ్చిందంటే ఆళ్వార్నాథ్ అని చెప్పేసి పేరు వచ్చింది. కాలక్రమేణా పేరు మారుకుంటూ మారుకుంటూ ఆళ్వార్నాథ్ అల్ల అలర్నాథ్ అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ విధంగా అక్కడ భగవంతుడు ఈ ఆళ్వార్ల సంప్రదాయంలో వచ్చినటువంటి బ్రాహ్మణుల చేత సేవలు తీసుకుంటూ ఉన్నాడు. రాను రాను ఏమైందంటే, వాళ్ళ సంతతి బాగా పెరిగిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ రాజులు ఇచ్చినటువంటి పొలాలు సరిపోలేదు. సరిపోక వాళ్ళు ఏం చేశారంటే భిక్షాటన కోసం వాళ్ళు బయలుదేరారనమాట. రోజుకి ఒక ఇంట్లో వాళ్ళు భిక్షాటన కోసం వెళ్ళి, భిక్షాటనకు వెళ్ళడం అంటే ఊర్ల మీద పడి వెళ్ళడం, ఒక 2 రోజులు 3 రోజులు వెళ్లేసి భిక్షను తీసుకుని రావడం. అట్లా రోజుకు ఒక వంతు పూజారి, ఈ ఇంట్లో ఒక రోజు ఒక పూజారి, ఒక రోజు ఒక పూజారి అట్లా వెళ్లేవాళ్ళు. అక్కడ శ్రీకేతన్ అనేసి ఒక పూజారి ఉండేవాడు. ఆయన భగవంతునికి నైవేద్యాలు అర్పించేటువంటి సేవ చేసేవాడు. ఒక రోజున ఆయనకి వంతు వచ్చింది. ఆయన ఏం చేశాడంటే, తన యొక్క కుమారుడు మధు అనేటువంటి చిన్న పిల్లవాడిని పిలిచి, నాయన నేను ఈ విధంగా వంతు ప్రకారంగా భిక్షాటనకు వెళ్తున్నాను, నేను వచ్చేదాకా భగవంతుని నైవేద్యాలు నీవే అర్పించు అని చెప్పాడు. చెప్తే ఇతను ఏం చేశాడు, ఇతనికి నైవేద్య మంత్రాలు అవి ఏమి రావు, నాన్నగారు నాకేం తెలియదు కదా నేను ఎట్లా అర్పించాలి భగవంతుని గాని అంటే, అప్పుడు ఈయన చెప్పాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అమ్మ నైవేద్యం తయారు చేస్తుంది, దాన్ని తీసుకెళ్లి స్వామి ముందు పెట్టి స్వామి దయచేసి ఈ నైవేద్యాన్ని స్వీకరించని ప్రార్థనతో అడుగు చాలు, అంతే ఇంకేమి లేదు అక్కడ అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు ఏం చేశాడు, తర్వాత రోజున తల్లి నైవేద్యం చేస్తుంది, నేను నైవేద్యం చేసి సిద్ధంగా పెట్టానయ్యా తీసుకెళ్లి స్వామికి నైవేద్యం పెట్టు అంటుంది. ఆయన ఏం చేస్తాడు, తీసుకెళ్లి అలరున్నాను ముందు నైవేద్యం పెడతాడు. పెట్టి, స్వామి ఈ నైవేద్యం తెచ్చాను మీకు, దయచేసి స్వీకరించండి మీరు అని చెప్పేసి అంటాడు. ఈ పిల్లవాడికి తెలియదు విషయం ఏమంటే, భగవంతుడు నేత్రాలతోనే ఆ నైవేద్యాన్ని స్వీకరించి మళ్ళీ మనకు ప్రసాద రూపంలో అది ఇచ్చేస్తాడనేది ఈయనకి తెలియదు. ఆ తత్వం ఈయనకి తెలియదు. ఆయన ఏమనుకున్నాడంటే, నైవేద్యం తీసుకోవడం అంటే మనలాగే భగవంతుడు కూడా తింటాడేమో అని చెప్పేసి అనుకుని నైవేద్యం ఇక్కడ పెట్టి ఆడుకోడానికి వెళ్ళిపోయాడు. ఒక 2 నిమిషాల తర్వాత వచ్చి చూస్తే నైవేద్యం అట్లానే ఉందన్నమాట. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇదేంటి నైవేద్యం తీసుకోలేదు భగవంతుడు అని చెప్పేసి మళ్ళీ భగవంతుని ప్రార్థించాడు అనమాట. మీరు నైవేద్యం తీసుకోకపోతే మా నాన్న మీద కోపడతాడు, నిజమే ఒప్పుకుంటా, నాకేమి నైవేద్య మంత్రాలు తెలియవు, నైవేద్యం పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు, నేను చిన్నవాడిని, ఏమి అనుభవం లేనివాడిని, కానీ ఏమిటంటే నాన్న చెప్పారు కాబట్టి నేను పెడుతున్నాను, దయచేసి నైవేద్యం తీసుకోండి అంటాడు. తీసుకున్నానంటే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి వచ్చేసరికి చూస్తే ఏమి అక్కడనే ఉంటుంది నైవేద్యం. అప్పుడు ఏడ్చేస్తాడు అనమాట. ఏడ్చేసి, నాన్నగారు కనుక వస్తే కోపడి నన్ను బాగా చితకబోతారు, దయచేసి స్వామి నైవేద్యం తీసుకో, నువ్వు ఆ విధంగా నైవేద్యం తీసుకోకపోతే నాకెంతో బాధ కలుగుతుంది, నేనెంత అర్హత లేని వాడిని అయినప్పటికీ కూడా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి తీసుకో అని చెప్పి ప్రార్థిస్తాడు. ప్రార్థించి బయటికి వెళ్ళిపోయి తిరిగి వస్తాడు. చూస్తే నైవేద్యం లేదనమాట. నైవేద్యం లేకపోయేసరికి భగవంతుడు చేశాడు భావగ్రాహి జనార్దన, ఈ పిల్లవాడు తనను ఏ విధంగా నైవేద్యం తీసుకోమని కోరుతున్నాడు అంటే స్వయంగా తినాలని కోరుతున్నాడు. అతని యొక్క అభావానికి తగ్గట్టుగానే భగవంతుడు స్వయంగా తీసుకుని మొత్తం నైవేద్యం స్వీకరించి ఖాళీ పళ్ళెం ఇక్కడ పెట్టేశాడు. పిల్లవాడు వచ్చి చూసేసరికి ఖాళీ పళ్ళి ఉంది. ఈయనకి సంతోషం, ఆనందంతో గంతులేశాడు. ఆహా, స్వామి నేను పెట్టిన నైవేద్యం తీసుకున్నాడు, నాకేం మంత్రాలు రాకపోయినా నాకేం భక్తి లేకపోయినా అర్హత లేదా నా తీసుకున్నాడు స్వామి అని చెప్పి పళ్ళెం తీసుకెళ్లి అమ్మ ఎదుగు అని చెప్పి పళ్ళించాడు. ఏదిరా ప్రసాదం అని అంటే, ప్రసాదం కదా. ఈమె ఆశ్చర్యపోయింది, స్వామి ఏంటి ప్రసాదం నైవేద్యం తినేటువంటి అని అంటే నేను అక్కడ పెట్టాను, స్వామిని తీసుకోమన్నాను, పళ్ళెం ఖాళీ అయిపోయింది, ఇదిగో తీసి నీకు ఇస్తున్నాను తీసుకున్నాను. ఇంకా ఆ రోజు వాళ్ళకి ఉపవాసం, ఏం లేదు ప్రసాదం అయిపోయింది. తర్వాత రోజు మళ్ళీ ఇచ్చింది, మధు ఏం తీసాడు దాన్ని తీసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి స్వామి నువ్వు వచ్చి తీసుకోవాలని చెప్పి చెప్పాడు. భగవంతుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు, ఖాళీ పళ్ళెం తీసుకెళ్లి తల్లికి ఇచ్చాడు. ఏమైందిరా ప్రసాదం అని అంటే ఇంకేమైంది, భగవంతుడు తీసుకునేశాడు అని. ఈమెకు అర్థం కాలేదు, నిన్న తీసుకున్నాడు ఈరోజు తీసుకున్నాడు అని చెప్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు పెట్టిన నైవేద్యము అని చెప్పేసి ఈమెకేం అర్థం కాలేదు. అలా 3 రోజులు గడిచిపోయింది. 3 రోజులు వీళ్ళు పస్తున్నారు. ఆ మధు కూడా 3 రోజులు పస్తున్నాడు, కానీ రోజు భగవంతుడికి ఆనందంగా నైవేద్యం పెడుతున్నాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత శ్రీకీర్తన పూజారి తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే ఆకలిగా ఉంది, ప్రసాదం పెట్టవే అన్నాడు. ఇంకెక్కడ ప్రసాదం, మొత్తం కూడా స్వాహ అయిపోతూ ఉంది అక్కడ గర్భగుడిలో అని చెప్తుంది. అదేంటి ప్రసాదం స్వాహ అవుతుందా, ఎవరు స్వాహ చేస్తారు, ఏమో మరి విగ్రహం తినేస్తున్నా అని చెప్పేసి మీ అబ్బాయి చెప్తున్నాడు, చూడండి మధుని అడగండి అని చెప్పేసి పిలిచి మధుని పిలిచి ఏమిరా ఏమైంది అని చెప్పేసి అంటే రోజు నైవేద్యం పెడుతున్నాను, స్వామి నైవేద్యం తీసుకుంటున్నాడు, నాకేం తెలియదు అని. వీళ్ళు అనుకుంటారు ఈ నైవేద్యాన్ని ఇతనికే ఇతని తీసుకెళ్ళి అక్కడ తినేస్తున్నాడో, లేకపోతే కుక్కలకి ఏమైనా వేసేస్తున్నాడో, లేకపోతే భయపడిపోయేసి మనం ఏమైనా అంటామని చెప్పి ఎడన పారేస్తున్నాడో అని చెప్పి పిలిచి, నేను గుళ్ళోనే గర్భగుళ్ళోనే ఒక స్తంభం వెనకాల దాక్కుని ఉంటాను, నువ్వు నైవేద్యం పెట్టు, భగవంతుడు వచ్చి ఎట్లా తింటాడో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అంటాడు. అనేసి పూజారి వెళ్ళి స్తంభం వెనకాల దాక్కునేసి చూస్తూ ఉంటాడు. యథావిధిగా ఈ పిల్లవాడు మధు ఏం చేస్తాడంటే నైవేద్యం తీసుకెళ్లి స్వామికి ఇచ్చి, స్వామి చూడు నన్ను వీళ్ళంతా అనుమానిస్తున్నారు, నువ్వే స్వయంగా వచ్చి నైవేద్యం అంతా కూడా స్వీకరిస్తున్నావు అని చెప్తే నమ్మట్లేదు నన్ను, నేనేదో కుక్కలు గీసాను కాకులు గీసానని చెప్పేసి వీళ్ళన్ను అనుమానిస్తున్నారు, దయచేసి నాకు జరిగినటువంటి ఈ అవమానం మళ్ళీ జరగకోకుండా ఉండాలి అని అంటే నువ్వు ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలి స్వామి, దయచేసి తీసుకో అంటాడు. పిల్లవాడు ఆ విధంగా అంత అమాయకత్వంతో అంత పవిత్రతతో అడిగేసరికి అలన్నది ఏం చేస్తాడు, యథావిధిగా మళ్ళీ విగ్రహమే వచ్చేసి నైవేద్యాన్ని తీసుకోవడానికి, అన్ని నైవేద్యాలు తీసుకోవడానికి ముందుగా ఆయన క్షీరాన్నం తీసుకుంటాడు, మహాప్రసాదం పాయసాన్నం తీసుకుంటాడు, వేడివేడి పాయసాన్నం అనమాట, దాన్ని తీసుకుంటాడు. దాన్ని తీసుకుని వేసేసి తినబోతుండగా ఈ బ్రాహ్మణుడు పరిగెత్తుకుండా వచ్చేసేసి ఆయన ఇలా తినబోతుంటాడు, టక్కన ఇట్లా పట్టుకుంటాడు, కుండ కదిలిపోతుంది, కదిలిపోయేసేసి ఆ పాయసాన్నం అంతా చింది భగవంతుడి మీద పడిపోతుంది, వేడివేడి పాయసాన్నం. అదేం పట్టించుకోకుండా ఈ పూజారి ఏం అడుగుతాడు, ఇదేమిటి, ఇదేం విడ్డూరం, ఇదేం విడ్డూరం, నీకేమన్నా అసలు మతిందా, ఈ విగ్రహాలు ఏమిటి, పోయి నైవేద్యం తినడం ఏంటి, ఏదో విగ్రహం ముందు పెట్టేస్తే వదిలేసేయాలి కానీ విగ్రహాలు పోయి నైవేద్యం తినడం ఇదన్నా ఎక్కడన్నా పద్ధత, ఎవరన్నా అసలు ఎక్కడన్నా విన్నారా ఈ మాట, ఎక్కడన్నా ఈ విధంగా చూసారా, ఈ విధంగా చేయడం అనేటువంటి పద్ధతే కాదు ఇది, ఇట్లా ఈ విధంగా పెట్టారు కదా అని పని తినేస్తావు నువ్వు అని చెప్పేసి మాట్లాడతాడు. అతను పేరుకి ఆళ్వార సంప్రదాయంలో ఉన్నాడు కానీ పూర్తిగా భౌతికమైన వ్యక్తి అనమాట అతను. సాక్షాత్ భగవంతుడు వచ్చి తీసుకున్నాడనేసి ఎంత పొంగిపోవాలి, అట్లాంటిది ఇదేం విడ్డూరం, విగ్రహాలు వచ్చేసి నైవేద్యాలు తినడం ఏంటి అని చెప్పేసి ఆపేస్తాడు. ఆపేస్తే అప్పుడు వెంటనే భగవంతుడు అలర్నా చెప్తాడు, నువ్వు చాలా భౌతికమైనటువంటి వ్యక్తివి, నీకు అసలు కొంచెం కూడా భక్తిభావం అనేటువంటిది లేదు నీకు, నీ కుమారుడు మధు చూడు ఎంత అమాయకత్వంతో కూడిన పవిత్రత అతని దగ్గర ఉందో, అతనికి ఏం మంత్రాలు తెలియవు ఏమి తెలియవు, కానీ ప్రేమతో నాకు నన్ను తీసుకోమని చెప్పి నైవేద్యం స్వీకరించమని అడిగాడు, నేను స్వీకరిస్తున్నాను, నువ్వు మధ్యలో వచ్చి నా భక్తుడు నాకు ఇచ్చినటువంటి సేవని, వాస్తవంగా నేను నా భక్తుడికి సేవ చేస్తున్నాను, ఈ నైవేద్యాలు తీసుకుంటే అతను సంతోషపడతాడు, అతని సంతోషం కోసం నేను తీసుకున్నాను నైవేద్యం భద్రత, నేను కళ్ళతోనే స్వీకరించి మళ్ళీ మీకోసం ప్రసాద రూపంలో ఇచ్చేస్తున్నాను నేను, కానీ అతని కోసం అని చెప్పి స్వయంగా నేను తీసుకుంటున్నాను, నా భక్తుడికి నేను సేవ చేసుకున్నట్టే మధ్యలో చాపేశావు, ఇటువంటి భౌతికమైన వ్యక్తులు నా సేవకు పనికిరారు, నువ్వు నీ వంశీయులు అందరూ కూడా సర్వనాశనం అయిపోతారు, ఒక మధు తప్ప మిగతా వాళ్ళంతా నాశనం అవుతారని చెప్పి భగవంతుడు చెప్పేశాడు. చెప్పేసి ఆయన అంతర్ధానం అయిపోతాడు. మళ్ళీ విగ్రహం యథావిధిగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, పక్కనే సముద్రం ఉంది కదా, సముద్రంలోంచి ఒక పెను ఉప్పెన వస్తుంది అనమాట భారీగా. ఆ ఉప్పెన వచ్చి రావడం బ్రహ్మగిరి మీద పడుతుంది, మొత్తం ఎవరైతే ఈ వంశీయులు ఉన్నారో, ఈ బ్రాహ్మణ వంశీయులు, ఒక మధు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆ ఉప్పెనలో కొట్టుకెళ్ళిపోతారు అనమాట. తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలు, 100 సంవత్సరాలకి మళ్ళీ స్వామికి పూజలు ఏమి జరగవు, అట్లే వెళ్తూ ఉంటుంది, స్వామి కనుమరుగైపోయి ఉంటాడు. తర్వాత పూరి రాజులే మారుతున్నారు, ఇది అడవి అనమాట, పూర్తిగా అడవి బ్రహ్మగిరి అనేటువంటిది, పూర్తిగా వనం అది. ఒకసారి ఏమవుతుందంటే ఒక ఒరిస్సా రాజు పురుషోత్తమని చేసి ఒక రాజు, ఆయన పొరుగు దేశం మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటాడు. ఆ దారిలో ఇద్దరిని వెళుతున్నప్పుడు వెంటనే ఆయనకు ఒక స్వరం వినపడుతుంది. ఏమని, ఏ పురుషోత్తమ, నేను ఇక్కడున్నాను, నేను అక్కడ శిథిలావస్థలో ఎటువంటి పూజలు ఎటువంటి సేవలు లేకుండా ఉన్నాను, నా దగ్గరికి వచ్చి నన్ను సేవించుకుని ఆశీర్వాదం తీసుకుని నీకు విజయం లభిస్తుంది యుద్ధంలో, తర్వాత విజయుడివై వచ్చిన తర్వాత నా యొక్క సేవ నిత్యం జరిగేటట్లు నువ్వు చూడు అని చెప్పేసి స్వరం వినపడుతుంది. వెంటనే ఆయన స్వరం వినిపించిన దిక్కుగా అడవిలోకి వెళ్తాడు, ఒక్కడే వెళ్తాడు. వెళితే అడవిలో ఆయనకి ఏలన్నాది విగ్రహం కనపడుతుంది. అప్పుడు స్వామిని సేవించుకుని స్వామి ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి వెళ్తాడు. వెళ్లి విజయుడే తిరిగి వస్తాడు అనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఇంకిప్పుడు అలర్నాథ్ స్వామి సేవలకి పంపించాలి. ఎవరిని పంపించాలి, ఎవరున్నారు పంపించేవాళ్ళు? జగన్నాథ్పురిలో జగన్నాథ్ స్వామికి సేవలు చేసే పాండాలు ఉన్నారు. వాళ్ళు జగన్నాథ్ స్వామికి ఎంత ఉన్నతమైనటువంటి రీతిలో సేవలు చేస్తారు. ఇంకా వాళ్ళని తప్పితే ఇంకా ఎవరిని పంపిస్తే స్వామి సంతృప్తి చెందుతాడు? అందుకని ఏం చేస్తాడు ఈ పురుషోత్తమ రాజు, ఆ జగన్నాథ్ స్వామికి ఎవరైతే సేవలు చేస్తున్నారో అందులోంచి కొద్దిమంది పాండాలను తీసి ఇటు పంపించేస్తాడు అనమాట. మీరు అలర్నాథ్జీకి సేవ చేయండి అని చెప్పి ఈ పక్కకి పంపించేస్తాడు. పక్కకి పంపించేసినప్పటి నుంచి అలర్నాథ్ స్వామికి జగన్నాథ్ స్వామికి ఏ విధంగా అయితే చక్కగా సేవలు జరుగుతుంటాయో, ఉపచారాలు జరుగుతుంటాయో, అదేవిధంగా అలర్నాథ్జీకి కూడా సేవలు ఉపచారాలు జరుగుతుంటాయి. ఇలా అలర్నాథ్జీ సత్యగుణాటి నుంచి వస్తున్నటువంటి విగ్రహం. స్వరూపం ఏమిటి? చతుర్భుజ నారాయణ స్వరూపం అన్నమాట. సరే, చైతన్య మహాప్రభు ఆయన జగన్నాథ్పురి వచ్చినప్పుడు 1493 ఆయన అలర్నాథ్ దగ్గరికి వస్తారు. అలర్నాథ్ దగ్గరికి వచ్చి అలర్నాథ్ దగ్గర 15 రోజుల పాటు ఉంటారు ఆయన. ఎందుకని ఉంటారు అని అంటే, కారణం జగన్నాథ్ స్వామికి ఆ రథయాత్ర మహోత్సవానికి ముందుగా బహిరంగ స్నానం అని చెప్పి చేయిస్తారు. బహిరంగ స్నానం చేయించిన తర్వాత ఇంక స్వామికి ఏం చేస్తారు, బహిరంగ స్నానం అంటే చాలా ఎక్కువసేపు చేస్తాడు ఆ రోజు. చాలా ఎక్కువసేపు నీళ్ళలో చేస్తే మరి నెమ్ము చేస్తుందిగా, జలుబు చేస్తుంది, ఇవంతా ఉంటుంది కదా. అందరి కోసం ఆనందంగా, ఆనందంలో ఆయనకు తెలియక చిన్నపిల్లలు కూడా అంతే అనమాట. వాళ్ళు ఒకసారి నీటిలో దిగారంటే తొందరగా రారు. మన భక్తులు కూడా అంతే, మాయాపూర్ వెళ్తే గంగలోకి వెళ్ళారంటే తొందరగా రమ్మంటే రారు, ఆడుతూనే ఉంటారు అనమాట. అందుకనేసి జగన్నాథ స్వామి ఆ రోజు భక్తులందరికీ కృపనిచ్చేదానికి ఆ రోజంతా స్నానం చేస్తాడు. ఆయనకి బాగా నిమ్మ చేసేస్తుంది. అప్పుడేం చేస్తారు పాండాలందరూ కూడా ఆయన్ని 15 రోజుల పాటు జగన్నాథ్ దర్శనమే ఉండదు అనమాట. 15 రోజులు జగన్నాథ్ దర్శనం లేకుండా గుడి తలుపులు మూసేసి జగన్నాథ స్వామికి అంతరంగిక ఉపచారాలన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే ఆయన తర్వాత రథయాత్రకి సిద్ధం కావాలి, 15 రోజులు విశ్రాంతి తీసుకుంటాడు, ఎక్కువసేపు స్నానం చేస్తాడు కాబట్టి. ఆ 15 రోజులు చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, ఆయనకి దైనందిన కార్యక్రమం ఏమిటి అంటే, ఆయన ఉదయాన్నే లేవగానే నామ సంకీర్తనం చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ సంకీర్తనం చేసుకుంటూ ఆయన మొట్టమొదట జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటారు. జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఆయన తన యొక్క ప్రచారము, తన యొక్క భక్తులతో మాట్లాడడము ఇవన్నీ చేస్తారు. ఆయన ప్రతిరోజు జగన్నాథ స్వామి దర్శనం లేకపోతే ఉండలేరు చైతన్య మహాప్రభు. 15 రోజుల పాటు ఆయనకి దర్శనం ఉండదు. జగన్నాథ స్వామి దర్శనం లేకపోయేసరికి ఆయనకి ఇంక ఏం చేయాలో అర్థం కాదు. అర్థం కాకపోయేసరికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేటువంటి కథ ఏమిటంటే, అక్కడ అలర్నాథ్లో ఉన్నటువంటి భక్తులు చెప్పేది, జగన్నాథ స్వామి దర్శనం లేక మహాప్రభు ఆ మందిరం ముందు కూర్చొని విలపిస్తున్నారంట. తీవ్రంగా రోధిస్తుంటే ఒక కోతి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇంకా అంగి పట్టుకొని లాగింది. ఏమిటని చెప్పి చూస్తే అది సైగ చేస్తుంది నాతో రమ్మనేసి. మహాప్రభు దాని వెనకాల వెళ్ళిపోయారు. అది వెళ్లి ఏం చేసింది, బ్రహ్మగిరిలోకి వెళ్లిపోయేసి అది కనబడకుండా వెళ్ళిపోయింది. మహాప్రభు బ్రహ్మగిరిలో ఆ వనంలోకి వచ్చేసి అక్కడ వెతుకుతున్నారు, ఏముంది ఇక్కడ ఏముంది ఇక్కడ అని చెప్పేసి. అకస్మాత్తుగా ఆయనకి అలర్నాథ్ విగ్రహం దర్శనం ఇచ్చింది. అలర్నాథ్ విగ్రహం దర్శనం కాగానే వెంటనే ఆయన అలర్నాథ్ దర్శనం చేసుకుని అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారనమాట. సాష్టాంగ నమస్కారం చేయగానే ఏమైంది, అక్కడ ఉన్నటువంటి శిలంతా కూడా పూర్తిగా కరిగిపోయింది. మొత్తం చైతన్య మహాప్రభు శిరస్సు మొదలుకొని బొటనవేలు వరకు సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ఆ గుర్తులు అట్లే రాయిలు కరిగిపోయి ఈ రోజు కూడా ఆ రాయి ఉందన్నమాట. ఆ రాయిలు అట్లే నిక్షిప్తం అయిపోయినాయి అనమాట. అంటే ఆయన అంత తన్మయభావంతో, అంత ప్రేమభావంతో అలర్నాథ్జీని దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని అలర్నాథ్ని అక్కడ సేవించుకున్నారు. తర్వాత మహాప్రభు చాలా సందర్భాల్లో అలర్నాథ్జీ దగ్గరికి వచ్చారనమాట. ఒకసారి చోట హరిదాస్ తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, ఇంకా నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపో అని చెప్పి బహిష్కరించేస్తారు. కానీ అప్పుడు ఏమిటంటే పరమానందపురి అనేసి ఆయన చైతన్య మహాప్రభుకి గురువు వరుస అవుతాడు. ఆయన చైతన్య మహాప్రభుని అడుగుతారు, చోట హరిదాస్ని ఏదో విధంగా క్షమించండి అని చెప్పేసి. నేను క్షమించను అని చెప్పేసి అలిగి అలనాథ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో సందర్భంలో గోపాల్ పట్నాయక్ అని ఉంటాడు, ఆయన వైష్ణవ ప్రార్థన చేస్తాడు, ఆయన క్షమించమని చెప్పేసి ఇంకో భక్తుడు ఎవరు అడుగుతారు, ఎవరు, భావానంద రాయ్ అని చెప్పేసి, అంటే రామానందరాయ సోదరుడు భావానందరాయ్ వెళ్ళి అడుగుతారు. అడిగితే ఇటువంటి వైష్ణవ అపరాధాన్ని క్షమించమని నన్ను అడిగితే మాత్రం నేను క్షమించను అని చెప్పేసి అలిగి అలర్నాథ్ వెళ్ళిపోతారు. ఇట్లా చైతన్య మహాప్రభు అనేక సందర్భాల్లో అలర్నాథ్కి వచ్చేవాళ్ళు అనమాట. అటువంటి అలర్నాథ్కి చైతన్య మహాప్రభు వచ్చి అక్కడ నారాయణ దిక్కు దర్శనం చేసుకునేవారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఈరోజు మనం ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకోవాల్సింది, మామూలుగా ఈ విషయాన్ని శ్రీల భక్తివినోద ఠాకూర్ మహారాజ్ చెప్పారు. ఆ తర్వాత శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతి మహారాజు అలర్నాథ్లో ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఇది వివరించారనమాట. ఏమిటి అంటే, మనకు ఒక అనుమానం వస్తుంది, ఒకసారి చైతన్య మహాప్రభు అద్వైతాచార్యకి వాదన జరుగుతుంది. అద్వైతాచార్య అడుగుతారు, ఎందుకు మీరు ముకుందంటే ద్వేషిస్తున్నారు, ముకుందంటే ఎందుకు మీరు ఇష్టపడరు అంటారు. మహాప్రభు చెప్తారు, అతనికి చతుర్భుజ నారాయణుని పైన మనస్సుంది, ద్విజ రూపమైనటువంటి శ్యామసుందరుడి పైన కృష్ణుడి పైన మనసు లేదు, అందుకని అతనంటే నాకు ఇష్టం లేదంటే. అంటే చైతన్య మహాప్రభు చతుర్భుజ నారాయణ రూపాన్ని తిరస్కరిస్తున్నారు. అప్పుడు అద్వైతాచార్య ప్రతిమలాడి మీ కృపే ఉండి అతనికి, అప్పుడు అతని శ్యామసుందర కృష్ణుని పట్ల అతనికి ఆసక్తి ఏర్పడుతుంది అని చెప్పి అద్వైతాచార్య ప్రతిమలాడతారు. అప్పుడు చైతన్య మహాప్రభు తన రెండు పాదాలు తీసి ముకుంద పైన పెడితే అప్పుడు ముకుందకు ద్విజ రూపంతో ఉన్నటువంటి శ్యామసుందరు పైన ప్రేమ వస్తుంది అన్నమాట. అయితే ప్రశ్న ఏమిటంటే, చతుర్భుజ నారాయణ స్వరూపాన్ని కాదు అన్నటువంటి చైతన్య మహాప్రభు ఇక్కడ చతుర్భుజ నారాయణ స్వరూపమైన అలర్నాథ్జీనే ఎందుకు సేవించారు సంవత్సరంలో 15 రోజుల పాటు? ప్రతిరోజు జగన్నాథ్ దర్శనం, ప్రతి సంవత్సరానికి ఒకసారి అలర్నాథ్ దర్శనం, 15 రోజుల పాటు అలర్నాథ్ దర్శనం ఎందుకు ఆ విధంగా చేశారు? అప్పుడు దీనికి భక్తివినోద్ ఠాకూర్ మహారాజ్ ఇచ్చారు వివరణ. ఏమిటి అంటే, ఒక సందర్భంలో కృష్ణుడు గోపికలతో గోపబాలులతో అందరితో ఆడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అదృశ్యమైపోతాడు గోవర్ధనగిరి దగ్గర. అదృశ్యమైపోయినప్పుడు ఎక్కడున్నాడు కృష్ణుడు అని చెప్పేసి వీళ్ళందరూ వెతుక్కుంటూ వెళ్తారు. ఎక్కడ కృష్ణుడు కనపడ్డు. కృష్ణుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పరీక్షించాలని చెప్పేసి ఏమిటి, ఒక పైట అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరికి వెళ్ళగానే అక్కడ చతుర్భుజ నారాయణుని కూర్చుంటాడు. వీళ్ళంతా వెళ్ళి అక్కడ చతుర్భుజ నారాయణుని చూసి కృష్ణుడు ఎక్కడ మీకు కనపడ్డాడు అని అడుగుతారు. ఏమో నాకు తెలియదు ఇట్లా వెళ్ళారేమో చూడండి అంటాడు. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి రాధారాయణ వస్తుంది అనమాట. రాధారాయణ ఆయన చూసి మా కృష్ణుడు ఎక్కడన్నా కనపడ్డాడు అని చెప్పేసి అడుగుతుంది అనమాట. రాధారాయణ చూడగానే కృష్ణుడు ఆ చతుర్భుజ నారాయణ స్వరూపాన్ని తనలో నిలబెట్టుకోలేక ఆయన వెంటనే కృష్ణుడిగా మారిపోతాడు అనమాట. అయితే అదే లీల ఇక్కడ జరిగింది. చైతన్య మహాప్రభు ప్రతిరోజు జగన్నాథ స్వామి దర్శనం చేసుకునేవారు. ఎక్కడుండి దర్శనం చేసుకునేవారు? గరుడ స్తంభం దగ్గర నుండి దర్శనం చేసుకునేవారు. గరుడ స్తంభం దగ్గర ఎందుకు దర్శనం అంటే, గరుడ స్తంభం నుంచి చూస్తే జగన్నాథ స్వామి కనబడతాడు, సుభద్రమై బలదేవి కనబడరు, కేవలం జగన్నాథ స్వామి కనబడతారు. అంటే చైతన్య మహాప్రభు కేవలం జగన్నాథ స్వామి పైన తన యొక్క దృష్టి పూర్తి కేంద్రీకరించడానికి గరుడ స్తంభం దగ్గర దర్శనం చేసుకునేవారు. ఆయన దర్శనం చేసుకున్నప్పుడు తనమేత్తంతో కింద పాదాల గుర్తులు పడిపోయాయి శిలలో, అలాగే గరుడ స్తంభాన్ని పట్టుకుంటే అక్కడ వేళ్ల గుర్తులు పడిపోయాయి. ఈ రోజు కూడా మనం చూడొచ్చు అనమాట, చైతన్య మహాప్రభు వేళ్ల గుర్తులు పాదాల గుర్తులు అక్కడ ఉన్నాయి. మరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటేనేమో వేళ్ల గుర్తులు పాదాల గుర్తులు పడ్డాయి, మరి అలర్నాథ్ని దర్శనం చేసుకుంటే మొత్తం శరీరం అంతా కూడాను సాష్టాంగ నమస్కారం చేసినటువంటి గుర్తులు శిలలో పడిపోయినాయి. ఇది ఎలా సాధ్యం అంటే, చతుర్భుజ నారాయణ దర్శనం చేసుకుంటే ఇంకా భక్తిభావం మరింత పెరిగింది అనమాట. ఇది ఎలా సాధ్యమైంది అంటే, దానికి భక్తివినోద్ ఠాకూర్ మహారాజ్ ఇచ్చారు వివరణ. ఏమంటే, ఎప్పుడైతే చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారో, చైతన్య మహాప్రభు ఏ భావంతో ఉన్నారు? రాధారాణి భావంతో ఉన్నారు. జగన్నాథ స్వామిని ఎంతో విరహ భావంతో దర్శనం చేసుకునేవారు ప్రతిరోజు కూడా. ఎప్పుడైతే అనవసర అని చెప్పేసి ఒక సమయం వస్తుంది, అదే 15 రోజుల సమయం, దాన్ని అనవసర అంటారు. అనవసరం అంటే ఆ సమయంలో స్వామి దర్శనం అవసరం లేదనమాట. స్వామి నేను అందరికీ దర్శనం ఇవ్వడం అనవసరం అనుకుంటాడు, అందుకే నా 15 రోజులు జగన్నాథ్ పురిలో దర్శనం ఉండదు. ఆ సమయంలో మహాప్రభు ఎక్కడికి వస్తారో? అలర్నాథ్కి వస్తారు. అలర్నాథ్కి ఎటువంటి భావంతో వస్తారంటే, జగన్నాథ స్వామి దర్శించేటప్పుడు ఎంతో విరహ భావంతో దర్శనం చేసుకుంటారు కదా, దానికన్నా రెట్టింపు భావనతో, కృష్ణుడు పట్ల విరహ భావనతో, కృష్ణుడు నాకు కనపడలేదనే విరహ భావంతో జగన్నాథ స్వామి దర్శనం చేసుకునేవారు రోజు. ఇప్పుడు కృష్ణుడు లేడు, జగన్నాథ స్వామి దర్శనం లేదు, రెట్టింపు విరహ భావనతో అలర్నాథ్ దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు. రెట్టింపు విరహ భావనతో వచ్చేవారు కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క భక్తి భావం అనేటువంటిది, ప్రేమ భావం అనేటువంటిది మరింత పెరిగిపోయేది. ఆయన ఆ భావంతో వచ్చి అలర్నాథ్ని దర్శనం చేసుకుంటే, అలర్నాథ్ ఏ రూపంలో ఉన్నారు? చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు దర్శనం చేసుకున్నారో చతుర్భుజ నారాయణ రూపం పోయేది, పోయి శ్యామసుందర కృష్ణ రూపం వచ్చేసేదానికి. ఆ విధంగా చైతన్య మహాప్రభు దర్శనం చేసుకునేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రాధారాణి ఏ విధంగా అయితే చతుర్భుజ నారాయణ దర్శనం చేసుకోగానే కృష్ణుడిగా మారిపోయాడో, చైతన్య మహాప్రభు ఆ విధంగా అలనాథ దర్శనం చేసుకుంటే ఆయన కృష్ణుడిగా మారిపోయాడు. అందుకనే చతుర్భుజ నారాయణ రూపానికి వృందావనంలో చాలా చాలా ప్రాధాన్యత. మాట్లాడితే యశోదాదేవి గోపికలందరూ కూడా చతుర్భుజ నారాయణ నిన్ను కాపాడుగాక రక్షించుగాక అని ఎందుకంటారంటే, రెట్టించిన విరహభావం అనేటువంటిది చతుర్భుజ నారాయణ రూపంలో వీళ్ళు చూసేవారు. హరే కృష్ణ. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీమద్ భాగవతంకి, శీల ప్రభుపాదికి నితాయ గౌర్ ప్రేమనందన్.